13-14 శ్లోకాలు. సమంతాయ శిరోగ్రీవం
సమం కాయ శిరో గ్రీవం
ధారయన్న చలం శిర
ధారయన్న చలం స్థిర
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం
సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం
దిశ్చానవలోకయన్
దిశ్చానవలోకయన్
ప్రశాంతాత్మా విగతభిః
ప్రశాంతాత్మా విగతభిః
బ్రహ్మచారి వ్రతే స్థితః
బ్రహ్మచారీ వ్రతే స్థితః
మనః సంయమ్య మచ్చిత్తః
మనః సంయమ్య మచ్చిత్తః
యుక్త ఆసీత మత్పరః
యుక్త ఆసీత మత్పరః
ధ్యానానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అనేకమైనటువంటి శ్లోకాల్లో ఎంతో వివరంగా మనకి భగవానుడు తెలియజేస్తున్నాడు. ధ్యానం చెయ్యాలి అని నిశ్చయించుకున్నటువంటి వాళ్ళకి ఏ ఒక్క సందేహం కూడా రాకుండా ఎలాంటి పరిస్థితుల్లో కూర్చోవాలో, ఎలా కూర్చోవాలో, ఏ ఆసనం వేసుకోవాలో, ఆసనం వేసుకున్న తర్వాత ఎట్లా శరీరాన్ని ఉంచాలో అంటూ బాహ్యమైనటువంటి సాధన, అంతరంగమైనటువంటి సాధన అన్నిటి తెలియజేస్తున్నారు. ధ్యానానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత దానిపై శరీరాన్ని ఎలా ఉంచాలి అంటే సమం కాయ శిరో గ్రీవం అన్నారు. కాయం అంటే శరీరాన్ని, గ్రీవం అంటే కంఠాన్ని, శిర అంటే శిరస్సుని. కాబట్టి శరీరాన్ని, మెడని, తలని మూడింటిని కూడా నిటారుగా ఉంచాల. ముందుకి వెనక్కి పక్కలకి వంగేటట్టుగా ఉండకూడదు, నిటారుగా ఉంచాల, వంగిపోకుండా ఉంచాల. వంగితే ఏమవుద్దండి? మన వెన్నెముకని ఆశ్రయించుకున్నటువంటి సుషుమ్నా నాడి, మనం ప్రాణాయామం చేసేటప్పుడు ఓంకారాన్ని పలికేటప్పుడు ప్రాణశక్తి ఇడాపింగళ నాడుల ద్వారా సుషుమ్నా నాడిలో ప్రవేశించి అందులో మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని కదిలిస్తుంది. ధ్యానం సాగుతున్న కొద్దీ ఈ కుండలిని శక్తి ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ, చక్ర భేదనం చేసుకుంటూ ఆజ్ఞా చక్రం దాకా వస్తుంది చాలా కాలానికి. అయితే మనం గనక వంగితే ఏమవుద్దంటే ఆ సుషుమ్నా నాడి సన్నని దారపోగులో 100వ వంతో 150వ వంతో ఉంటుంది. మనం వంగితే ఏమవుద్ది? ఆ నాడి కూడా వంగుద్ది. వంగితే ఏమవుద్ది? ఈ కుండలిని శక్తి వచ్చే వచ్చేటువంటిది అక్కడ వంగిన దగ్గర ఆగిపోదు. అందుకని ధ్యానం చేసినంత కాలము వంగకుండా నిటారుగా కూర్చోవాలి. అలాగే కదలకుండా కూర్చోవాలి, స్థిరంగా కూర్చోవాలి. అప్పుడప్పుడు లేస్తూ, అప్పుడప్పుడు కూర్చుంటూ, మన పనులన్నీ చూసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి ఇలా చేయకూడదు. పూజ చేసేటప్పుడు సాధారణంగా ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చారనుకోండి, పూజ ఆపి వాళ్ళని పిలుస్తాం లోపలికి. ఇంకా ఎవరైనా చుట్టాలు కనుక అయితే పలకరింపులు చేసి, నేను పూజ చేస్తా వచ్చాను, మళ్ళీ మళ్ళీ చేసుకుంటా, మళ్ళీ కాస్త బాగు, మళ్ళీ రావటం, ఇలా చేయకూడదు ధ్యానం. అలా చేస్తే ఆ ధ్యానం విరళ చింతనం అవుద్ది. కనుక ధ్యానం సరళ చింతనం కావాలి. అంటే అలా ధ్యానం మొదలు పెడితే అలాగ సాగిపోవాలి, కానీ మధ్యలో ఎక్కడ బ్రేక్ రాకూడదు. ఇక శరీరాన్ని కదలకుండా ఎందుకు ఉంచాలండి? శరీరాన్ని కదలకుండా, లేవకుండా, కూర్చోకుండా, అటు పోకుండా, ఇటు పోకుండా, వంగకుండా ఉంచాలని చెప్పారు కదా. ఎందుకంటే శరీరానికి మనస్సుకి ఒక లింక్ ఉంది. ఒక కాండానికి రెండు కొమ్మలు ఉన్నాయి అనుకోండి, ఆ రెండు కొమ్మలకి కూడా ఒక సంబంధం ఉంది. ఒక కొమ్మను కనుక లాగితే రెండో కొమ్మ కదులుద్ది, కదిలే ఒక కొమ్మను కనుక నిలిపితే రెండో కొమ్మ కూడా నిలిచిపోయింది. ఇప్పుడు మన శరీరం కదిలితే మనసు కదులుద్ది. మనసుని కదలకుండా ఉంచాలి మనం, మనకి చేత కాదు. అందుకని శరీరాన్ని కదలకుండా ఉంచితే మనసు కదలకుండా ఉంటుంది. శరీరాన్ని కదలకుండా ఉంచడం మనకి చేతం, మనసుని కదలకుండా ఉంచడం మన చేత కాదు. అది కదులుతానే ఉంటుంది, పోతానే ఉంటుంది. అందుకని శరీరాన్ని కదలకుండా ఉంచాలా. అలాగే కళ్ళు మూసుకొని దిక్కులు చూడకుండా ఉండాలి. అటే ఉందో ఇటే ఉందో ఏదైనా శబ్దం వచ్చిందనుకో, అదేందో చూద్దాం అనుకుంటాం. ఎవరన్నా అడుగులు చప్పుడైందనుకో, ఎవరు వచ్చారో చూద్దాం అనుకుంటాం. ఇలా అన్నిటికీ కదలటమే, దిక్కులు చూడటమే. అందుకని దిక్కులు చూడకుండా కళ్ళు మూసుకొని కూర్చోవటం మంచిది. ఇక మన యొక్క దృష్టి ఎక్కడ ఉండాలి అంటే, మనం కళ్ళు మూసుకున్నా మన దృష్టి ఎక్కడ ఉండాలి? పరమాత్మ మీద ఉండాలి. పరమాత్మ అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు. కనుక ప్రారంభ సాధకులు అయినటువంటి వాళ్ళు దృష్టిని ఒక ప్లేస్లో నిలపాల. ఏమిటా ప్లేస్ అంటే, అది భూమధ్యం లేదా హృదయస్థానం లేదా సహస్రారం. ఈ మూడిట్లో నిలపాలన్నాం కదా అని కళ్ళు బాగా పైకెత్తి ఆ సహస్రారం ఎక్కడ ఉంటుందో అక్కడ దాకా అట్లా కళ్ళు మంట పుట్టేటట్టు చేయకూడదు. అక్కడ మన దృష్టి ఉన్నట్టుగా భావించుకోవాలంతే. అక్కడి నుంచి దృష్టిని చెదరకుండా ఉంచాల. అది హృదయస్థానమైనా, భూమధ్యమైనా, సహస్రారమైనా. సాధారణంగా హృదయస్థానం అందరికీ అనుకూలం, భూమధ్యం కూడా పర్వాలా, సహస్రారం అంటే కొద్దిగా కష్టం, అలవాటైతే అది తేలికి. అట్లా దృష్టిని నిలపాల. ఇదంతా బాహ్య సాధన. మనం ఎట్లా కూర్చోవాలా, ఎక్కడ కూర్చోవాలా, ఎత్తుగా కాకుండా, పల్లంగా కాకుండా, ఇవన్నీ చెప్తున్నాం. ఇది బాహ్య సాధన. ఇక అంతరంగ సాధన ఏమిటి అంటే, కూర్చున్న తర్వాత ఇప్పుడు మన మనసు ఎక్కడ ఉండాలా, మన ఆలోచనలు ఎక్కడ ఉండాలా, మన మొత్తం ఈ ధ్యానం అంతా ధ్యాస దేని మీద ఉండాలా అనేటువంటిది అంతరంగ సాధన. మనం పరమాత్మనే పరమ లక్ష్యంగా పెట్టుకోవాలి, పరమ గతిగా పెట్టుకోవాలి. అంటే దేనికయ్యా నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే, పరమాత్మని అందుకోవటానికి, పరమాత్మని లక్ష్యంగా పెట్టుకొని కూర్చున్నాను అనేటువంటి భావన మనలో గట్టిగా ఉండాలి. అలాగే మన ఆలోచనలు, చిత్తం, చిత్తం అంటే మన ఆలోచనలు, మన ఆలోచనలన్నీ కూడా పరమాత్మ చుట్టూ తిరగాల. అలా తిరగాలంటే పరమాత్మ గురించి మనం ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలా? పరమాత్మ నిరాకారుడు, ఆయనకు ఆకారం లేదు, నిర్గుణుడు, గుణాలు లేవు, నిరంజనుడు, ఏ కల్మషాలు లేవుడు, నిత్యుడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, అజుడు, పుట్టుక లేనటువంటి వాడు, అవ్యయుడు, నాశనం లేనటువంటి వాడు, అచింత్యుడు, ఇలా ఉంటాడు అని చింతించడానికి వీల్లేనటువంటి వాడు, అనిర్దేశ్యుడు, ఇలాగని నిర్దేశించి చెప్పడానికి వీల్లేనటువంటి వాడు, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు అంటే కంటికి కనపడతాం గాని లేదా భావనకు కూడా అందడు, మనసుకు కూడా అందనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు. ఎందుకంటే సూక్ష్మమైనటువంటిది సర్వవ్యాపకం అవుద్ది గనక, ఆయన సూక్ష్మాతి సూక్ష్మం గనక అంతటా ఉన్నాడు, స్వయం ప్రకాశం కలిగినటువంటి వాడు. మిగతా అన్నిటికీ ఏదో ప్రకాశం కావాల. చీకట్లో మనం ఏదైనా వస్తువును చూడాలంటే దీపం కావాల. దీపాన్ని చూడటానికి ఏం అక్కర్లా. అలాగనే ఆయన స్వయం ప్రకాశం, ఆయన ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు సూర్యుడు లాగా. అదేమిటంటే సూర్యుడు రాత్రిపూట చీకటిలో ఉంటాడు కదండి, చీకట్లో ఉండడు మనం అనుకుంటాం. అసలు అక్కడ సూర్యుడు ఏమంటే ఆయనేమో కదలకుండా ఒక చోట ఉంటాడు, మన భూమి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సూర్యుడికి ఎదురుగా వచ్చినప్పుడేమో సూర్యుడు కనపడతాడు, వెనక్కి మనం అటుపక్కకి తిరిగినప్పుడేమో సూర్యుడు మనకు కనపడదు. కానీ సూర్యుడు మాత్రం ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. అది ఒక అగ్నిగుండం. అలాగనే పరమాత్మ కూడా అట్లా వెలుగుతూ ఉండేవాడు. అయితే పరమాత్మ వెలుగు ఎట్లా ఉంటుందండి? సూర్యుడి యొక్క వెలుగు ఎలా ఉంటుంది? కొన్ని లక్షల డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. ఎందుకని? ఆ సూర్యుడి దగ్గరికి ఎవరు పోవటానికి వీలు లేదు. మనం మధ్యాహ్నం సమయంలో ఎండాకాలం కనుకైతే అట్లా కళ్ళెత్తి సూర్యుని చూడలేము. సూర్యుని చూడటం కాదు, ఆ ఎండలో కూడా నిలబడలేము. అబ్బా అమ్మో అయ్యో అంటాం. ఇక అక్కడికి ఎవరు పోతారు? సరే ఒకసారి పాపం సంపాతి జటాయువు వాళ్ళిద్దరు పందెం వేసుకొని సూర్యుడి దగ్గరికి పోయారు. జటాయువు భయపడ్డాడు నా తమ్ముడు. భయపడితే ఆ సంపాతి అన్న రెక్కల చాటును పెట్టుకొని పోయాడు. బాగా భయం లేకుండా దగ్గర దాకా పోయేటప్పుడు కల్లా, దగ్గర అంటే మరీ దగ్గర కాదు, కాస్త దూరంలో, ఈ రెక్కలు కాస్త భస్మం అయిపోయింది. ధాముని పడ్డారు ఇద్దరు కూడా కింద కొండ మీద. ఒక ఆంజనేయుడు మాత్రం పుట్టిన 5వ రోజున అదేదో యాపిల్ పండు మాదిరిగా ఉంది సూర్యబింబం అని అనుకున్నాడు. అనుకొని ఆమెను ఎగిరాడు. 5 రోజుల పిల్లోడు ఎగిరి ఆమెనే పోతున్నాడు. అదిగో ఆ ఆంజనేయుడు అట్లా పోగలిగినటువంటి వాడు. ఆ ఆంజనేయుడే సూర్య భగవానుడి దగ్గర విద్యలు కూడా నేర్చుకున్నాడు. ఆయనే గురువు. కనుక అటువంటిది వెలుతురు. మరి సూర్యుడు వెలుతురు ఎట్లా ఉంటే, కోట్ల మంది సూర్యులు వెలిగితే ఎట్టుంటుందో అట్టుంటాడంట పరమాత్మ. అందుకనే మనం చూడలేం. కోటి సూర్య సమప్రభా తేజుడు అని అంటారు. కోటి అంటే ఒక్కోటి కాదు, కొన్ని కోట్ల మంది సూర్యులు కనుక ఒక్కసారి అట్లా వెలిగితే ఎంత వేడి ఉంటుందో అంత ఉంటుంది. అది పరమాత్మ యొక్క ప్రకాశం, స్వయం ప్రకాశం. ఇక మనసులో రాగద్వేషాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే ధ్యానం చక్కగా కుదురుతుంది. పరమాత్మనే లక్ష్యంగా పెట్టుకోవాలా? పరమాత్మ గురించిన ఆలోచనలు చేయాలా? అలాగనే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి రాగద్వేషాలు లేకుండా. అలాగనే ఏ రకమైనటువంటి భయాలు ఉండకూడదు. రేపేమవుతుందో, ఇంకొక ఏడాదికి ఏమవుతుందో, మనకి ఆదాయం వస్తుందో రాదో, ఇవన్నీ కూడా భయాలు పెట్టుకోకూడదు. ధనం కూడా మనకు కావాల్సినంత వస్తుందా రాదా, సంపదలు వస్తాయా రాదా, భవిష్యత్తు ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా ఉండకూడదు. ఎప్పుడు? ధ్యానం చేసేటప్పుడు. అలాగే నిరంతరం బ్రహ్మచర్యంలో ఉండాలి. బ్రహ్మచర్య వ్రతం అంటే బ్రహ్మమునందు చరించుట. బ్రహ్మచర్యం అంటే ఎల్లప్పుడు కూడా పరమాత్మ యొక్క విషయాల్లోనే ఉండాల. ఏముంటాయండి పరమాత్మ విషయాలు అంటే, ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని గురువు ద్వారా విని శ్రవణం చేసి, ఆ శ్రవణం చేసినటువంటి విషయాల్ని మననం చేస్తూ ఉండాలి, గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి, వాటిని స్మరిస్తూ ఉండాలి. అది చెయ్యాల. ఇక చివరిగా మనస్సుని స్వాధీనంలో ఉంచుకోవాలి. ఎక్కడ ధ్యానానికి భంగం రాకుండా ఆ సరళ చింతనం చేయాలి. మనకి సరళ చింతనం, విరళ చింతనం అని భగవాన్ రమణ మహర్షి తన ఉపదేశ సారం అనేటువంటి గ్రంథంలో తెలియజేయటం జరిగింది. సరళ చింతనం అంటే అలాగే సాగిపోవటం, విరళ చింతనం అంటే ఆగి 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 చేయటం. అయితే ఇంత జాగ్రత్తగా గనక ధ్యానాన్ని గనక చేస్తే, ఆ ధ్యానంలో మనం చక్కగా నిలబడగలిగితే మనకేమిటి ప్రయోజనం అనేటువంటి విషయాన్ని మనకి 15వ శ్లోకంలో చెప్తున్నారు. 15వ శ్లోకం చూడండి. యుంజన్నేవం సదాత్మానం,
యుంజన్నేవం సదాత్మానం
యోగీ నియత మానసః,
యోగీ నియత మానసః
శాంతిం నిర్వాణ పరమాం,
శాంతిం నిర్వాణ పరమాం
మత్సంస్థానమధిగచ్చతి,
మత్సంస్థానమధిగచ్చతి
యుంజన్నేవం సదాత్మానం,
యుంజన్నేవం సదాత్మానం
యోగీ నియత మానసః,
యోగీ నియత మానసః
శాంతిం నిర్వాణ పరమాం,
శాంతిం నిర్వాణ పరమాం
మత్సంస్థామధిగచ్చతి,
మత్సంస్థామధిగచ్చతి.
నియత మానసః యోగి అంటే మనస్సును నిగ్రహించుకున్నటువంటి యోగి ఏవం ఈ ప్రకారంగా సదా ఎల్లప్పుడూ ఆత్మానం యుంజన్ మనస్సుని ఆత్మలో నిలిపి మత్ సంస్థాన్ నాయందే ఉన్నటువంటి నిర్వాణ పరమాం శాంతిం మోక్షరూపమైనటువంటి శాంతిని అధిగచ్చతి పొందుతాడు. కాబట్టి ధ్యానాన్ని చక్కగా సాగించినటువంటి యోగి, ధ్యాన యోగి ఏం ఫలితాన్ని పొందుతాడు అని అంటే, మనస్సును నిగ్రహించుకొని ధ్యానం చేసినటువంటి ధ్యాన యోగి మనస్సును ఎప్పుడు కూడా ఆత్మ ధ్యానంలోనే నిలిపి నాయందే ఉన్నట్టి అంటే పరమాత్మ యందే ఉన్నటువంటి మోక్షరూపమైనటువంటి శాంతిని పొందుతాడు. అది ఫలితం. అంటే వెంటనే ధ్యానం వల్ల పొందుతాడని కాదు, ధ్యానం వల్ల క్రమంగా మోక్షరూప శాంతిని పొందుతాడు. యోగి నియత మానసః అన్నారు. మనస్సును నిగ్రహించినటువంటి వాడే యోగి, లేకపోతే భోగి, తర్వాత రోగి అవుతాడు. కనుక మనం యోగి కావాలి కానీ భోగి కాకూడదు. అందువల్ల మనస్సును నిగ్రహించాల, మన చెప్పు చేతల్లో పెట్టాల, మనసు మనం నిలవంటే నిలవాలా, పో అంటే పోవాలా, మన పర్మిషన్ తీసుకోవాలా, అలా ఉండాల మన మనస్సు. ఎవరి మనస్సో కాదు, మన మనస్సే, మన అబ్బాయే, మనం చెప్పినట్టు వినాల. వినకపోతే ఏం చేస్తాం, వాడు చెప్పినట్టు మనం వింటాం. ఇక్కడ కూడా అంతే, మనం చెప్పినట్టు మనసు కనుక వినకపోతే అది చెప్పినట్టు మనం వినాలి. కనుక మనస్సు ఎప్పుడు కూడా మన స్వాధీనంలో ఉండాలంటే మనస్సును ఎప్పుడు కూడా ఆత్మ ధ్యానంలో ఉంచాల. మనసు కోతి లాంటిది. కోతి ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా అటు ఉండదు. ఇటు చూస్తుంది, అటు చూస్తుంది, అటే గురుద్ది, ఇటే గురుద్ది, దూకుద్ది, ఏ ఎత్తబడితే అట్నే ప్రవర్తిస్తాం. అది దాని స్వభావం. మరి చక్రవర్తులైనా, కోటీశ్వరులైనా, రాజులైనా, మహారాజులైనా, నాయకులైనా, వినాయకులైనా, సాధువులైనా, సన్యాసులైనా, సంసారులైనా, వాళ్ళు వీళ్ళు అనేటువంటి తేడా లేకుండా అందరూ కూడా మనసుకి బానిసలైపోయినటువంటి వాళ్ళే. మనం కూడా పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనసుకి బానిసలైనటువంటి వాళ్ళమే. బయట ఉన్నటువంటి శత్రువులను అయితే బాంబులు పెట్టి కూడా చంపొచ్చు, కానీ లోపల ఉన్నటువంటి మనస్సును మనం ఎట్లా కంట్రోల్ చేస్తాం? ఇదే పెద్ద కష్టమైనటువంటిది. లోపల శత్రువుని చంపాలంటే సాధ్యం కావట్లా. మరి ఎప్పుడు సాధ్యమవుద్ది? కేవలం ఆత్మజ్ఞానం ఉంటేనే మనస్సుని జయించగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి ఇది మైండ్లో. ఆత్మజ్ఞానం ఉంటేనే మనస్సుని స్వాధీనం అవుద్ది. లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఇలా పట్టుకుంటే మనం గాలిని పట్టుకుంటాం పైకి పోద్ది, నిలవదు, మనసు కూడా అంతే. కనుక ఆత్మజ్ఞానం ఉండాలి, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం ఉండాలి. ఇప్పటివరకు ఏ జ్ఞానం ఉంది? నేను దేహాన్ని అనేటువంటి జ్ఞానం ఉంది, దేహాత్మభావం అంటారు దీన్ని, దాన్ని బ్రహ్మాత్మభావం అంటారు. దేహాత్మభావం అంటే దేహమే నేను, బ్రహ్మాత్మభావం అంటే బ్రహ్మమే నేను. కాబట్టి దేహమే నేను అనేటువంటి భావం నుంచి బ్రహ్మమే నేను అనేటువంటి భావనకి మనం మారాలి. దేహం మీద మనం అంటించాం ఓ స్టాంపు, ఈ స్టాంపు పీకి ఆ పరమాత్మ మీద అంటించాలి. ఎప్పుడు దేహాన్ని గురించి ఆలోచిస్తాం, పరమాత్మని గురించి ఆలోచించాలి. అదే అప్పుడే నీకు దాస్యం చేస్తుంది, దాస్యం చేసేటట్టుగా మనం చేసుకోవాలి. నువ్వు సామాన్యమైనటువంటి పౌరుడివి, ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు నీ ఎదురుగా, ఆయన ఎస్సీఐయో డిఎస్పీయో ఎవరో ఉన్నారు, ఆయనతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? పటపట పటపటలాడిస్తాడు నిమిషంలో. అసలు ధైర్యంగా మాట్లాడతావా? అసలు నీకు ఏదన్నా అవసరమైతే ఆయనతో చేతులు కట్టుకొని భయపడతా భయపడతా మాట్లాడాలి? అతన్ని నువ్వేం చేయలేవు, అతనే నిన్ను ఏమైనా చేస్తాడు. అదే నువ్వు ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యావు, తర్వాత మంత్రి అయ్యావు, ఇప్పుడు ఆయనే నీ దగ్గరికి చేతులు కట్టుకొని నిలబడటానికి వస్తాడు. ఎందుకు వచ్చింది తేడా? నువ్వు సామాన్య పౌరుడిగా కాకుండా ఇప్పుడు మంత్రిగా ఉన్నావు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇంతకుముందు నువ్వు మాట్లాడటానికి కూడా భయపడ్డావు, ఇప్పుడు ఆయన మాట్లాడటానికి భయపడతాడు. నువ్వు చెప్పినట్టుగా నడవాలా, నీకు రక్షణగా ఉండాలా. ఇది అలాగే నేను దేహాన్ని అనేటువంటి దేహాత్మ బుద్ధితో ఉన్నావా, మనసుకి దాసుడి అవుతావు. అలాగాక నేను ఆత్మనని తెలుసుకొని, నేను బ్రహ్మాన్నని తెలుసుకొని, ఆత్మయే నేను బ్రహ్మమే నేను అని అదిగో ఆ మంత్రి పదవిని పొందావా, అప్పుడు ఈ మనసే నీకు దాస్యం చేస్తా. అందుకే ఉదాహరణ చెప్పింది, నువ్వు మామూలు మనిషిగా ఉంటే ఆ మనసుకు నువ్వు దాసుడివి, నువ్వు బ్రహ్మజ్ఞాని అయితే అప్పుడు ఆ మనసు నీకు దాస్యం చేస్తా, నువ్వు చెప్పినట్టు వింటది. ఇలా ఆత్మజ్ఞానాన్ని పొంది, బ్రహ్మభావాన్ని పొంది, మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకోగలిగితే నువ్వు యోగివి. నీ స్వాధీనంలో ఉన్నటువంటి మనస్సుని ఆత్మలో నిలుపుతావు. అలా యోగివి కాలేకపోతే ప్రాపంచిక విషయాలతో భోగివి అవుతావు, భోగివైతే రోగివి అవుతావు, యోగివైతే పరమాత్మను చేరుకుంటావు, భోగివైతే హాస్పిటల్కి చేరుకుంటావు అంతే. మత్ సంస్థాం అన్నాడు, మత్ సంస్థాం నిర్వాణ పరమాం శాంతిం అధిగచ్చతి. నాలోనే ఉన్నటువంటి మోక్షరూపమైనటువంటి శాంతిని పొందుతాడు అన్నాడు. అంటే శాంతి ఎక్కడుంది? పరమాత్మలో ఉంది, వస్తువుల్లో లేదు, స్వీట్లో లేదు, హాట్లో లేదు. మరి ఎక్కడుంది శాంతి? అక్కడుంది, పదవుల్లో కూడా లేదు. నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చినా, ప్రధానమంత్రి పదవి వచ్చినా, రాష్ట్రపతి పదవి వచ్చినా శాంతి లేదు, పరమాత్మలో ఉంది. పరమాత్మలో ఎందుకుందండి శాంతి? పరమాత్మే శాంతి స్వరూపం, ఆ పరమాత్మ యొక్క స్వరూపం శాంతి, అందుకని పరమాత్మలోనే శాంతి ఉంది. అందుకే మహాత్ములు శాశ్వతమైనటువంటి శాంతిని పొందాలనుకుంటే పరమాత్మను చేరుకోవాలనుకుంటారు, పరమాత్మతో సన్నిహితం అవుతారు, పరమాత్మతో ఐక్యం అవుతారు, పరమాత్మగా ఉంటారు, అంతే. ఇక తిరుగులేదు వాళ్ళకి శాశ్వత ఆనందం. ఇక వాళ్ళంటే ఎవరు లేరు, పరమాత్మ ఉన్నాడట. అది తెలియని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్లో, విషయాల్లో, భోగాల్లో ఈ అల్పమైనటువంటి వాటిలో శాంతిని వెతుక్కుంటారు. శాంతి కొరకు నానా తంటాలు పడుతుంటారు. ఆ శాంతి చిక్కినట్టు చిక్కుద్ది, జారిపోతాం. నువ్వు కోరుకున్నటువంటి ఒక కారు, బాగా ఖరీదైనటువంటి కారు నీ ఇంటి ముందుకు తెచ్చుకున్నావు. ఎంత ఆనందంగా ఉందో. ఇప్పటిదాకా చాలా నుంచి అనుకుంటున్నావు, 10 ఏళ్ళ నుంచి కారు కొనాలి, కారు కొనాలి, కారు కొనాలి. సరే, ఇప్పుడు బాగా డబ్బులు వచ్చినాయి, ఠకామని కొనేసావు. ఈ ఆనందంలో డ్రైవ్ చేసుకుంటా నువ్వే వెళ్ళావు, యాక్సిడెంట్ అయింది, చెయ్యి విరిగింది, శారీరక బాధ. ఆ కారుకి దెబ్బ తగిలింది, ఇంకో కారు వచ్చి తగిలింది, లేకపోతే లారీ వచ్చి తగిలింది, దానికి రిపేరు, దానికి 20,000 అయింది. అయ్యో, నాకెంత ఖర్చు, దానికి ఎంత ఖర్చు. నువ్వేమో 3 నెలలో 4 నెలలో బెడ్ మీద ఉండాల్సి వచ్చింది. ఇది దానికేమో గ్యారేజీ కావాలా, ఓ డ్రైవర్ కావాలా, అబ్బా అని అనుకున్నాను. కనుక ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల ద్వారా, విషయ వస్తువుల ద్వారా, ఎటువంటి వస్తువులైనా సరే వాటి ద్వారా ఆనందం వచ్చినట్టే వచ్చి మళ్ళీ దుఃఖాన్నే మనకి మిగిలిస్తుంది, మనకి బాధలనే మిగిలిస్తుంది, కష్టాలనే మిగిలిస్తుంది. అంతే తప్ప ఏ వస్తువైనా సరే శాశ్వతంగా నీకు ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు గాక, ఇవ్వదు. కాబట్టి శాశ్వత ఆనందం కావాలంటే ఆత్మతో ఐక్యత సాధించాల్సిందే. ఇప్పుడు ధ్యానం వల్ల ప్రయోజనం తెలుసుకున్నాం. ఏమిటా ప్రయోజనం? శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుంది, పరమాత్మలో ఉన్నటువంటి ఆనందం లభిస్తుంది. మరి ఈ ధ్యానం చక్కగా సాగితే అన్ని బాగానే ఉన్నాయి. ధ్యానం ఎవరికి సాగదు? ఏమండి నాకు సాగదండి అని మనం అనుకుంటుంటాం కదా. ఎందుకు సాగదు? నీలో అలా ధ్యానం చక్కగా సాగకుండా ఉండటానికి ఏ అవలక్షణాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోవాలి. అందుకనే శ్లోకంలో తెలియజేస్తున్నారు, ఎవరికి ధ్యానం చక్కగా సాగదు. 16వ శ్లోకం చూడండి, 16.
ఓకే గురు
అత్యస్తు యోగోస్తి
నాత్నస్తతస్తు యోగోస్తి
నచైకాంత మనస్నతః
నచైకాంత మనస్నతః
నచాతి స్వప్నశీలస్య
నచాతి స్వప్నశీలస్య
జాగ్రతో నైవ చార్జున
జాగ్రతో నైవ చార్జున
నాత్యస్నతస్తు యోగోస్తి
నాత్యస్నతస్తు జోగోస్తి
నచైకాంత మనస్నతః
నచైకాంత మనస్నతః
నచాతి స్వప్నశీలస్య
నచాతి స్వప్నశీలస్య
జాగ్రతో నైవ చార్జున
జాగ్రతో నైవ చార్జున.
అర్జున, ఓ అర్జున, అతి అస్నతః తు ఎక్కువగా తినేవాడికి ఏకాంతం మనస్నతః చ అసలు తినకుండా ఉండేవాడికి, అతి స్వప్నశీలస్య ఎక్కువగా నిద్రపోయేవాడికి, జాగ్రతః చ అసలు నిద్రపోకుండా ఎప్పుడు మేల్కొని ఉండేవాడికి, యోగం న ఏవ అస్తి ధ్యాన యోగం కుదరదు. ఎంతో సింపుల్ గా చెప్పారు. ఎక్కువగా తినేవాడికి, అసలు తినకుండా ఉండేవాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, రాత్రింబగళ్ళు మేలుకొని ఉండేవాడికి ధ్యానం కుదరదు గాక, కుదరదు అని చెప్తున్నారు. అంటే ఎక్కువ తినటం, అసలు తినకుండా ఉండటం, బ్రతకటం కోసం తినాలి కానీ తినటం కోసమే బ్రతకూడదు అని అంటారు. బ్రతకటం కోసం తప్పనిసరిగా తినాల, ఎంతవరకు తినాలో అంతవరకు తినాల. దేహం కోసం అన్నం ఉంది కానీ అన్నం కోసం దేహం లేదు. మహాభారతంలో అనుశాసనిక పర్వం. మహాప్రస్థానిక పర్వం చివర 17వ పర్వం. మహాప్రస్థానిక పర్వంలో పాండవులు ద్రౌపది మహాప్రస్థానానికి బయలుదేరతారు. తూర్పు వైపుకు వెళ్తారు, దక్షిణానికి వస్తారు, పశ్చిమానికి వస్తారు, ఉత్తరం వైపుకి వెళ్తారు, హిమాలయాలను ఎక్కుతారు, మేరు పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారు. ముందుగానేమో ధర్మరాజు, వెనక భీముడు, ఆ వెనక అర్జునుడు, ఆ వెనక నకులుడు, ఆ వెనక సహదేవుడు, ఆ వెనక ద్రౌపది, వాళ్ళ వెనక కుక్క. ఈ 25 సంవత్సరాలు వీళ్ళు భూప్రదక్షిణ చేస్తే 25 ఏళ్ళు కూడా ఆ కుక్క కూడా వీళ్ళతో పాటుగానే ఉంది. సరే, ఆ మేరు పర్వతాన్ని ఎక్కుతూ ఎక్కుతూ ఉండగా ద్రౌపది పడిపోయింది. ద్రౌపది ప్రాణాలు వదిలేసింది. అన్నా అన్నా, ద్రౌపది ఎందుకు పడిపోయింది? అటువంటి మహా పతివ్రత అని అడుగుతాడు భీముడు ముందు పోతున్నటువంటి ధర్మరాజు. ధర్మరాజు వెనక్కి తిరిగి చూడకుండా ద్రౌపది పడిపోయిందంటే ఆయన వెనక్కి తిరగకుండా ముందుకు వెళుతూనే ద్రౌపది ఐదుగురికి భార్య, ఐదుగురిని సమమైనటువంటి దృష్టితో చూడాలా, కానీ సమానంలో కూడా అర్జునుడి మీద కొద్దిగా పక్షపాత బుద్ధి ఉంది, అందుకని పడిపోయింది అన్నాడు. కొంచెం దూరం పోయేటప్పటికల్లా సహదేవుడు పడిపోయాడు. అన్నా అన్నా, సహదేవుడు పడిపోయాడు అన్నాడు భీముడు. అంటే అయ్యా, వాడికి నేను గొప్ప పండితుడని అహంకారం ఉంది, అందుకని పడిపోయాడు. కొంత దూరం పోగానే నకులుడు పడిపోయాడు. అన్నా అన్నా, నకులుడు పడిపోయాడు. నేను వాడు నేను గొప్ప అందగాడిని అనేటువంటి గర్వం ఉంది, అందుకని పడిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు పడిపోయాడు. అన్నా అన్నా, అర్జునుడు కూడా పడిపోయాడు. అతడికి వీరులందరి మధ్యలో తన యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటాడు, ఆత్మ ప్రశంస, అందుకని అతడు పడిపోయాడు. కొంత దూరం పోయేటప్పుడు భీముడు పడిపోతున్నాడు. పడిపోతా అన్నా అన్నా అన్నా, నేను పడిపోతున్నాను, నేను ఎందుకు పడిపోతున్నాను? నువ్వు ఎక్కువ తింటావరా, అందుకని పడిపోయావు. ఇది ఏమిటనంటే కథావా రూపంలో చెప్పిన యోగంలో, ధ్యాన యోగంలో, యోగంలో నిలవలేక పడిపోవటం, దారిలో పడిపోవటం కాదు, యోగంలో నిలవలేక పడిపోవటం. అంటే ఎక్కువగా తినేటువంటి వాడు భీముడు. భిక్షాటన చేసేటప్పుడు కూడా భిక్షగా తీసుకొచ్చింది సగం చేసి, ఆ సగం సగాన్ని భీముడికి పెట్టుద్ది కుంతీదేవి, మిగిలిన సగాన్ని నలుగురికి నాలుగు భాగాలు చేసి పెట్టుద్ది. వాళ్ళు ఏదైనా మిగిలిస్తే ఆమె తింటది, ఇలాగపోతే లేదు. ఇది ఆమె చేసినటువంటి పని. అంటే ఎక్కువగా తింటే ధ్యానం కుదరదు. అలాగని అసలు తినకుండా ఉంటే దాని మీదనే ఉంటుంది దృష్టి, ధ్యానం మీద ఉండదు. అయ్యో ఆకలి 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 అని దాని మీద ఉంటుంది. అందుకని ఈ ప్రకారంగా మనకి ఎక్కువ తినటం కానీ అసలు తినకుండా ఉండటం కానీ ఈ రెండు పనికిరావు. ఇక సాత్విక ఆహారమే కదా మనం తీసుకుంటుంది, మంచిది కదా అని చెప్పి ఎక్కువగా తింటే ఏమవుద్ది? ఏ ఆహారమైనా సరే అతిగా తింటే మాత్రం పనికిరాదు. యోగ శాస్త్రం ఏం చెప్తుందంటే, నీ కడుపులో ఉన్నటువంటి భాగాన్ని సగం వరకు ఆహారంతో నింపాల, పావు భాగమేమో నీటితో నింపాల, పావు భాగం ఖాళీగా వదిలిపెట్టాల. ఖాళీగా వదిలిపెడతాం అంటే గాలి ఉంటుంది అక్కడ, ఆ గాలి లేకుండా మొత్తాన్ని ఆహారంతో నీటితో నింపామనుకో అని పైకి కిందకి యగశ్వాస దిగశ్వాస అంటారే, కింద పడి దొరలాల, వాళ్ళకేమీ తెలియదు ఇక. అదిగో అలాంటి పరిస్థితి వస్తుంది. అది మనం ఎప్పుడన్నా భోజనాలకు కనుక పోయినప్పుడు అన్ని కనుక కూరలు గీరలు బ్రహ్మాండంగా ఉండి 5, 6, 7, 8, 9 రకాల కూరలు ఉండి, 4 రకాల రైసులు ఉండి, అవి ఉండి ఇవి ఉండి, ఆ తిన్న తర్వాత మళ్ళీ అక్కడికి పోతే ఇడ్లీలు దోశలు అవన్నీ వేస్తుంటే మళ్ళీ ఏం పోయిందిలే, అవి కూడా కాస్త వేద్దాం నాలుగు అనుకొని అయ్యేస్తే అప్పుడు ఉంటుంది మనకి. ఇదే పరిస్థితి, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. అలాగనే ఆహారం తినకుండా ఉన్నా కూడా కుదరదు. ఎందుకనంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో స్థూల భాగం సూక్ష్మ భాగం రెండు ఉంటాయి. స్థూల భాగం ఏమో మాంసముగా మారి మన శరీరానికి శక్తినిస్తుంది, సూక్ష్మ భాగం ఏమో మనస్సుగా మారుతుంది. అందుకనే మనం సాత్విక ఆహారాన్ని తీసుకోవాలండి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మన మనస్సు కూడా సాత్వికంగా తయారవుద్ది. రాజసిక ఆహారం తీసుకోకూడదు, ఎందుకంటే రాజసికంగా తయారవుద్ది. ఒకసారి బుద్ధ భగవానుడు అనుకున్నాడంట, ఆహారం లేకుండా నేను కూర్చోవాలి ధ్యానంలో అనుకున్నాడు. 15 రోజులు అలాగనే కూర్చున్నాడు. 15వ రోజున అలా పడిపోయాడు వెనక్కి. అప్పుడు పల్లె వనిత పాయసం తీసుకొచ్చి ఇస్తుంది. ఆ పాయసాన్ని దాగిన తర్వాత అప్పుడు మళ్ళీ ధ్యానానికి గుర్తుంది. చాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతు అనేటువంటి ఆయన నీటిని మాత్రమే తాగుతూ ఉన్నాడు, ఆహారం తీసుకోలేదు. అలా ఉండేటప్పటికి ఒక 20 రోజులు అయ్యేటప్పటికి చదువుకున్నటువంటి వేదం గుర్తుకు రాల. అందుకని ఏమీ తినకుండా ఉండకూడదు, అలాగని కడుపు ఫుల్గా భర్తీ చేయకూడదు. ఇక నిద్ర విషయం కూడా అంతే. అతి నిద్ర కానీ అసలు నిద్ర లేకుండా ఎప్పుడు మేలుకొని ఉంటాం కానీ పనికిరాదు. నిద్ర ద్వారానే మానవుడికి విశ్రాంతి వస్తుంది. మనం రాత్రిపూట పడుకున్న నిద్రపోతే అది నిజమైనటువంటి నిద్ర. ఎందుకంటే దాంట్లో గాఢ నిద్ర ఎక్కువగా ఉంటుంది. ఆ గాఢ నిద్ర మనకి శక్తినిస్తుంది, కొత్తగా శక్తినిస్తుంది. పగలల్లా పనిచేసి బాగా శ్రమ చేసేటువంటి వాళ్ళు కూడా రాత్రిపూట కనుక నిద్రపోతే తెల్లారేటప్పటికి మళ్ళీ నూతన ఉత్సాహంతో వాళ్ళు పనిలో దిగుతారు. అలాగనే లేకపోతే సరిగ్గా నిద్ర పోకపోతే మనస్సు అంతా అల్లకల్లోలంగా ఉంటుంది తెల్లవారిన తర్వాత. అలాగే ఎప్పుడు నిద్రపోయారనుకో సోమరితనం పెరిగిపోద్ది, అప్పుడు యోగం కుదరదు. కనుక ఎప్పుడు మేలుకొని ఉంటేనేమో రజోగుణం పెరుగుద్ది, ఎప్పుడు నిద్రపోతుంటేనేమో తమోగుణం పెరుగుద్ది. తమోగుణం పెరిగితే సోమరితనం వస్తుంది, రజోగుణం పెరిగితే కర్మల యందు ఆసక్తి కలుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఆహార నిద్ర ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహారాన్ని పూర్తిగా భారీగా తినకూడదు, అలాగని అస్సలు తినకుండా ఉండకూడదు. నిద్ర ఎల్లప్పుడూ పగులు రాత్రి తూగుతూ ఉండకూడదు. అసలు నిద్రపోకుండా నిశాచరులాగా రాత్రి అంతా మేలుకొని ఉండకూడదు. అప్పుడే మనకి ధ్యానం అనేది చక్కగా కుదురుతుంది. అందుకని ఎవరికి కుదరదో చెప్పి ఎవరికి కుదురుతుందో తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు, మనం రేపు చెప్పుకుందాం.